జమహకాల్. ఇది డిసెంబర్ 15, 2004 ఉదయం ఒంగోలులో జరిగిన గోసేవ భగవద్గీత ఉద్దేశించి మాస్టర్ ఇచ్చిన లెక్చర్. జయ జయ మహాకాల్.
తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ రోజు నుంచి మనము ఆవు శ్రీకృష్ణుడు దాని గురించి మనం ఎక్కువ చదువుకుంటాం, మనం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ఏంటి అంటే మాసానాం మార్గశీర్షం, మార్గం యొక్క శీర్షము. ఈ నెల శ్రీకృష్ణుడి యొక్క నెల. మంత్రాలలో ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సు నేనే అంటాడు, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేనే అంటాడు, ఇప్పుడేమంటాడు మాసాలలో శీర్షాన్ని నేనే అంటాడు. ఎందుకు అలా అంటున్నాడు? ఈ నెల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, మనకి రోజులో బ్రాహ్మీ ముహూర్తం ఎలా ఉంటుందో, ఇది బ్రాహ్మీ ముహూర్త కాలము అన్నమాట సంవత్సరానికి. అంచేత ఈ నెలలో చేసినటువంటి అన్ని ప్రయత్నాలు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఆ ఫలితంలో చాలా గొప్ప ఫలితం ఏంటి అంటే, ఈ నెలలోనే మహాభారత యుద్ధం జరుగుతుంది మనకి. ఈ మహాభారతాన్ని యుద్ధంతో మనం ఇప్పుడు కలపటం లేదు. ఈ మహాభారతాన్ని విశ్వమాతగా చేసే ప్రయత్నాలుగా మనం మొదలెడుతున్నాం, ఒక విశేషమైనటువంటి సాధనగా. పృథ్వీ ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి తన కష్టాలు చెప్పుకున్నా ఏ రూపంతో చెప్పుకుంటుంది? ఆవు రూపంగా చెప్పుకుంటుంది. అంచేత పృథ్వీకి ఆవుకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందువల్ల ఎప్పుడెప్పుడైతే ఆవుని పృథ్వీని మనం ఏకీకరణ చేసి చూడగలుగుతామో అప్పుడప్పుడు మన సాధనలో సాఫల్యత వస్తుంది. అంచేత గోసేవ అంటే పృథ్వీ యొక్క సేవ అనే అర్థం. ఆ సింబాలిజం లాగా ఇప్పుడు నేషనల్ పక్షులని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే ఏంటన్నమాట, ఆ సంవత్సరం అది ఎప్పుడైతే మనం ప్రకటీకరిస్తామో దాన్ని చెప్తాము. ఈ సంవత్సరం అంతా కూడా అదే మనకి యానిమల్ అనుకుంటాం, అదే మనకి పక్షి అనుకున్నప్పుడు వాటిని మనం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేస్తాం. అలాగే పృథ్వీకే కనుక పర్మనెంట్ గా ఒక నేషనల్ యానిమల్ ఉండాలి అంటే అది ఆవు. సూర్యుడికే కనుక దాన్ని మనం నేషనల్ అనే, సూర్యుడికి ఏమంటాం స్టార్ యానిమల్ ఒకటి ఉండాలి అంటే ఏమై ఉంటుంది అది? సూర్యుడికి గుర్రం. అంటే మనం తెలియాలి మన వేదాలలో యాజ్ అబౌవ్ సో బిలో, మనోరణీయాన్ మహత్వమహీయాన్. అంతేకా మొత్తం సూర్యుడి యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలి అంటే గుర్రము అశ్వం యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పృథ్వీ యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆవు యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి. అలాగే మన వేదాలలో ఏనుగుల యొక్క శక్తి, గజేంద్ర మోక్షంలో అసలు ఏనుగు ఏమిటి? వెళ్ళి వెళ్ళి నారాయణుడికి పాపం ఏనుగునే రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అవంతా మనం యుద్ధం జరుగుతున్నప్పుడు రెండు పార్టీలు యుద్ధం చేసుకుంటూ ఉంటే దానికున్న కారణాలు దానికి ఉన్నాయి, దీనికి ఉన్నటువంటి కారణాలు దీనికి ఉన్నాయి. మన భగవంతుడు సర్వవ్యాపకుడు సర్వశ్రముడు అయినప్పుడు వెళ్ళి వెళ్ళి గజేంద్రుడిని రక్షించటం ఎందుకు? మకరాన్ని రక్షించవచ్చు కదా, అది మనకి అర్థం అవ్వాలి. మకర సంక్రమణం జరుగుతున్నప్పుడు, ఆ మకర సంక్రమణం జరుగుతున్నప్పుడు ఉండేటటువంటి మానవ జాతి యొక్క స్థాయిని ఎప్పుడూ మనము ఏనుగుతో పోలుస్తాం. మకర సంక్రమణం చాలా ముఖ్యంగా సంక్రమణాలన్నింటిలోకి కూడా ఈ భావనను మనకు అర్థం అవ్వాలి. మన భారతీయత మొత్తం గుండెగట్టి గంట వాయించేసుకుందాం. మనం మాతృస్వరూపం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆవే గుర్తొస్తుంది మనకి కదా, గోమాత. పృథ్వీని కూడా మనం తల్లి స్వరూపంగా పూజిస్తాం. ఆ తల్లిని ఎలా పూజించాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దానివల్ల ఈ విశ్వం అంతా ఒకటి ఎలా అవుతుంది అనేటటువంటి సాధనా విధానాన్ని శ్రీకృష్ణుడు తన జీవితంలో చూపించాడు. దత్తుడికి కూడా వెనకాతలు ఆవును చూపిస్తాం మనం దత్త స్వరూపం. అంతే ఆవు అనగానే మనం గుర్తుండవలసింది ఏంటంటే పృథ్వీ, పృథ్వీ మాత. అంటే దేశాన్ని మాత్రమే కాకుండా మొత్తం పృథ్వీని తల్లిగా చూడగలిగిన వాడికే గోమాత అంటే ఏంటో అర్థం అవుతుంది, లేకపోతే వాడికి అర్థం కాదు. ఇప్పుడు మన జెండా మనం చూసుకుంటాం, మనకి దేశ ప్రేమ వస్తుంది. పాకిస్తాన్ వాడికి వాడి జెండా చూసుకుంటే దేశ ప్రేమ వస్తుంది, ఇంగ్లాండ్ వాడికి వాడి జెండా చూసుకుంటే దేశ ప్రేమ వస్తుంది. అలాగే ఆవుని చూడగానే మొత్తము పృథ్వీని మేము తల్లిగా చూడగలుగుతున్నాము అనేటటువంటి కాన్సెప్ట్ భారతీయుల్ది. ఈ మొత్తము తల్లిగా చూడగలిగేటటువంటి ఆవు యొక్క పాలు ఏమి అంటే సూర్యకిరణాలు. సూర్యకిరణాలు పృథ్వీని పోషించటమే కాకుండా, మన్ని పోషించటమే కాకుండా, పృథ్వీ నుంచి వచ్చేటటువంటి ఆహారాన్ని పోషిస్తాయి. పృథ్వీ నుంచి వచ్చేటటువంటి ఆహారమే లేకపోతే మనం జీవించము. ఇంకొక ఆవు నుంచి ఆవు పాలని మనం ఎలా తీసుకుంటాము, పృథ్వీ నుంచి సూర్యకిరణాన్ని మనం తీసుకుంటాం. డైరెక్ట్గా సూర్యకిరణాన్ని మీరు ఉపయోగించుకోలేరు, అది కూడా అర్థం అవ్వాలి మనకి. ఎందుకంటే ఆవుని మీరు డైరెక్ట్గా ఏం తీసుకుంటారు, ఆవుని డైరెక్ట్గా దాని కొమ్ములో దాని చర్మమో పిక్కుంటే మనకేం రాదు. దాని పాలు మనకి గోపంచకంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. గోపంచకం అంటే ఏంటో తెలుసు కదా, ఆవు పాలు ముందు, పాలు నుంచి పెరుగుగా మారాలని, పెరుగు నుంచి నెయ్యగా మారాలి. ఇవి కాకుండా ఆవు యొక్క ఉత్స, ఆవు యొక్క పేడ, ఈ ఐదింటిని కలిపి మనము గోపంచకం అంటాం. అందులో ఆవు యొక్క పేడలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని వేదాలు చెప్తున్నాయి మనకి. లలితా సహస్రనామంలో కూడా గోమాత గుహ జన్మభూ. లేదా ఆవు యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఆవు అనేటటువంటి భౌతిక శరీరధారి అనేటటువంటి జంతువు గురించి మనం మాట్లాడటం లేదు. కానీ ఆ జంతువు ఏమిటి అంటే పృథ్వీ యొక్క పరాకాష్ట. దాన్ని మనం అవగాహన చేసుకుంటూ ఈ గోసేవ ఎలా చేయాలి అనే దానికి మొదటి నియమం ఏం చెప్తారంటే, ఆవు మనకి ఎప్పుడు ఎదురు పడినా కూడా మన కుడివేపు నుంచి ఆవు వెళ్ళాలి, అది ఫస్ట్ కండిషన్. ఎప్పుడు అది గుర్తుంచుకోండి, అది అందరికీ చెప్పాలి. మనం ఆవు కనిపించింది, ఆవు కనిపిస్తే మీరు ఎలా ఫీల్ అవ్వాలి అంటే, మనం జెండా కనిపించగానే భారతదేశం గుర్తొస్తుంది కదా, అలాగే ఆవు కనిపించగానే మనకేం గుర్తు రావాలి, పూర్తి పృథ్వీ మాత గుర్తు రావాలి. పృథ్వీ మాత యొక్క జెండా అనుకోండి, అది ఎప్పుడు కూడా మనకు కనిపిస్తే ఎటు నుంచి వెళ్ళాలి, అది ఇచ్చిన ఆవుని మన కుడివైపు నుంచి వెళ్ళటానికి ప్రయత్నించాలి. ప్లస్ ఆవుని చూడగానే నమస్కారం పెట్టడం ఒకటి అలవాటు చేసుకోమంటారు. ఎందుకంటే ఆవుకి మీరు నమస్కారం పెడుతూ ఉంటే పృథ్వీలో ఉన్నటువంటి సంపూర్ణ చర అచర సృష్టికి మీరు నమస్కారం పెట్టినట్టే భావనతో నమస్కారం పెట్టాలి. భగవంతుడికి మనం దండం పెడతాం, కానీ మీరు చూశారో లేదో భావరహితంగా దండం పెడతారు. మీరు రామకృష్ణ పరమహంస దండం పెట్టేవాడు భావయుక్తంగా దండం పెట్టేవాడు. మనకి ఏంటంటే చేతులు కదులుతాయి అంతే. మీరు చూసుకోండి, మీరు సాయి గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దండం పెడతాం. మీరు సాయిని చూస్తున్నటువంటి అనుభూతి ఏం కాదు. అందరూ దండం పెడుతున్నారు, అందరూ చేతులుగా తిప్పుతున్నారు యాంత్రికంగా, మనం కూడా చేతులు యాంత్రికంగా తెచ్చిస్తాం. అందరూ తలలు వంచిస్తున్నారు, అందరూ తలని ఇంకోళ్ళు ఇలా ఇస్తారు, ఇంకోళ్ళు శాస్త్రాంగ నమస్కారం పడిపోతూ ఉంటారు. కానీ ఇవంతా ఏంటి అంటే నా తనలు, నా భాషలో వేషాలు. ఇంచేత లోపల నుంచి భావయుక్తంగా మనం నమస్కారం పెట్టడం లేదు. కానీ నువ్వు నిజంగానే భావయుక్తంగా నమస్కారం పెట్టగలిగితే అస్త్రం చాలా ప్రచండమైనటువంటి అస్త్రం ఏంటి అంటే నారాయణాస్త్రం. ఇంకేంటే మిగతా అన్ని అస్త్రాలకి కూడా విరుగుడుంది. అంటే దానికి ప్రతిగా ఇంకో అగ్నేయాస్త్రం వేస్తే వరుణాస్త్రం అని, నాగాస్త్రం వేస్తే గరుడాస్త్రం అని, ఇలాగే రకరకాల అస్త్రాలకి. కానీ నారాయణాస్త్రానికి విరుగుడు లేదు. ఒకటే ఒక విరుగుడు ఏంటంటే కిందకి దిగిపోవటం, దండం పెట్టడం. చేతి అర్జునం గారు కృష్ణుడు నా వైపు ఉన్నాడు కదా అని పోజు కొడుతూ ఎదుటివాడు నారాయణాస్త్రం ప్రేస్తే దానికి విరుగుడికి ఇంకోటి ఏదో వైపోయాడు, నోరుమూయ అన్నాడు శ్రీకృష్ణుడు. కింద దిగో, దండం పెట్టి, ఇంకో దారి ఏమీ లేదబ్బా నారాయణాస్త్రంతో నువ్వు ఎదుర్కోవటానికి అని. నమస్కారానికి అంత శక్తి ఉంటే మన నమస్కారాలకి ఎంత శక్తి ఉంటుంది? ఒక నవాబు గారు వీరబ్రహ్మం గారి యొక్క శిష్యుడు సిద్ధయ్య, నాకు నమస్కారం పెట్టలేదు నువ్వు ఆయన అంటో, నా నమస్కారాన్ని నువ్వు తట్టుకోలేవరాని ఆయన, నేను నా గురువుకి తప్ప ఇంకెవరికి నమస్కారం పెట్టకూడదు, చాలా ప్రమాదాలు వస్తాయంటే. ఏమవుతుందండి, ఎవరు ఆయన తెప్పించండి అన్నాడు బండరాయిని. తెలుసు కదా నిజంగా చరిత్రలో జరిగిన సంఘటన, దానికి నమస్కారం పెడితే బండరాయి ఏమైంది, ముక్క ముక్కలైపోయింది. దెబ్బకి ఆయనకి తల తిరిగి నోరు మూసుకుని. ఎందుకని మనం అర్థం చేసుకోవాలి, నమస్కారానికి అంత శక్తి ఉంటుంది. అంటే నీ యొక్క సమర్పణాభావం యొక్క తీవ్రత అది తెలుపుతుంది. ఆ సమర్పణాభావంతో పెట్టినటువంటి నమస్కారానికి ఆ శక్తి వస్తుంది. ఆయనైనా పగలగొట్టేసేటువంటి శక్తి. ఇంకా అవుట్ మీరు నమస్కారం చేస్తున్నప్పుడు ఆ భావనతో నమస్కారం చేయాలి. మాస్టర్ చెప్పారు, దండం పెట్టారు కదా, అది కూడా చుట్టుపక్కల చూసి కాస్త. ఎందుకు అవును చూడటం లేదు కదా, మనం చూస్తుంటే నేను మనసులో పెట్టుకుంటాను మాస్టర్ పైక బాగుంది, తప్పు సిగ్గుపడాల్సిన పని చేస్తున్నాం మనం, గర్భ పనులు చేస్తున్నప్పుడు ఎలా జాగ్రత్తగా ఆవిడ చూడకుండా చేస్తాం. ఆవు కూడా కనిపించినప్పుడు మనం అంత గర్భ పని చేస్తున్నాం అనే భావనతో చుట్టుపక్కలంతా చూసి ఆవిడ చూడకుండా ఉన్నప్పుడు నమస్కారం చేయటం పద్ధతి కాదు. జత ఏమి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. అది ఎక్కడ ఆవు కనిపిస్తే దానికి నమస్కారం పెట్టండి. అప్పుడు కానీ మీరు కృష్ణుడి యొక్క చేతనత్వాన్ని అర్థం చేసుకున్నాం. ఏంటి కృష్ణుడి యొక్క చేతనత్వం, ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మహాభారత యుద్ధం ఈ నెలలోనే 18 రోజుల పాటు జరిగింది. 57 ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుంది గీతోపదేశం. ఆ ఒక రోజులో చెప్పేస్తాడు గీతోపదేశం. ఆ గీత మనం అనుకునేటటువంటి ఆ మహాభారతం, మనం అనుకునే మహాభారతం ఏమిటి, విశ్వ ఏకీకరణ, విశ్వమాతగా చూడటం. అందుకే గాయత్రి మాతని 3 లెవెల్స్ లో మనం పూజ చేస్తాం. మొట్టమొదటిది ఏంటంటే వేదమాత. వేదమాత అంటే ముందు ఈ నాలెడ్జ్ ఉండాలి మనకి. ఈ నాలెడ్జ్ వచ్చాక ప్రకృతిలో ఉన్నటువంటి దేవతాశక్తుల్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఏమంటాం మనం, దేవమాత అంటాం. ఆవుని దేవమాతగా మనం గుర్తించగలగాలి. ఇంకేంటే ఆవు యొక్క శరీరంలో అందరు దేవతలు ఉన్నారు, అందరు దేవతలు నివసిస్తున్నారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ శాస్త్రాలు చెప్తున్నాయి అనేటటువంటి మాటని కూడా మనం చాలా ఈజీగా వాడేస్తాం. కెమిస్ట్రీలో ఫలానా ఫార్ములా చెప్పాడు అంటే నీకేమైనా అనుమానం ఉందా ఆ ఫార్ములా ఉపయోగపడుతుందో ఉపయోగపడదో అని. ఫిజిక్స్ లో ఒక ఫార్ములా ఉన్నది, అందరం బట్టి కొడతాం. ఆ ఫార్ములా ఒక విశేషమైనటువంటి శక్తి ఎలా ఉపయోగపడుతుందో చెప్తుంది. గురుత్వాకర్షణ నియమానికి ఒక ఫార్ములా ఉంది, ఎలక్ట్రిసిటీకి ఒక ఫార్ములా ఉంది, అయస్కాంత శక్తి ఉపయోగించుకోవటానికి ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాలన్నీ ఎందులో ఉన్నాయి? శాస్త్రాల్లో ఉన్నాయి. అలాగే శాస్త్రాలలో ఆవులో అన్ని దేవతలు ఉన్నాయి అంటే అది ఒక విజ్ఞానంగా మనం అర్థం చేసుకోవాలి. నోట్స్తో అంటే లాభంలే. ఫిజిక్స్ పుస్తకంలో లైట్ ఉంది అని చెప్పి లైట్ గురించి మనం ఉపయోగించుకోకుండా వదిలేస్తే లైట్ మీకు ఉపయోగపడదు. లైట్ గురించి చదవాలి మీరు కదా. అలాగే ఆవు యొక్క సకల దేవతా స్వరూపాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అది గాయత్రి యొక్క దేవమాతా స్వరూపం అవుతుంది. ఆవు యొక్క ఆ దేవమాతా స్వరూపాన్ని అర్థం చేసుకున్న తర్వాతే విశ్వమాత అవుతుంది. వేదమాత, దేవమాత, విశ్వమాత. అంతేత ఆ విశ్వమాత స్వరూపానికి ఇదంతా స్టెప్స్ గా వెళ్తున్నాం మనం. ముందు గాయత్రి ఉపాసన చేసుకుందాం మనం. ఆ గాయత్రి ఉపాసన చేసుకుంటూ మెల్లమెల్లిగా లలితోపాసనకి మారుతున్నాం. కానీ లలితోపాసన చేస్తున్నామని చెప్పి గాయత్రి వదిలేసాం అనుకో, ఉపయోగపడుతుందా? ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ భాషలో అనేక పుస్తకాలు ఉంటాయి. ఎకనామిక్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, నావెల్స్ ఉంటాయి, అన్ని ఇంగ్లీష్ భాషలో ఉంటాయి. ఇంకొక ఇంగ్లీష్ భాషను ఉపయోగించుకుంటూ నీకు కావాల్సినటువంటి విజ్ఞానాన్ని పట్టుకోవాలి. ఇంగ్లీష్ భాష మర్చిపోయావనుకో, నువ్వు వేస్ట్ కదా. అలాగా గాయత్రి వేదమాత అంటే ఏం చేస్తుందంటే మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. వేద అంటే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్తో నువ్వు దేన్ని పట్టుకోవాలి? దేవమాతని, దేవతాశక్తుల్ని పట్టుకోవాలి. ఆ దేవతాశక్తుల్ని పట్టుకోవటానికి ఏకైక మార్గం మన ఋషులు చెప్పింది ఏంటి అంటే గోపూజ. అది శ్రీకృష్ణుడు తీసినటువంటి బృహత్ ప్రణాళికలో భాగము. ఇంకేత మేము ఆవుని పూజించవండి, ఆవుకి దండం పెట్టవండి, ఆవు గురించి పట్టించుకోవండి, కానీ మాకు దేవతాశక్తులు రావాలండి, రావు. మొత్తము భారతదేశం నాశనం అయిపోవటానికి కారణం ఏంటి అంటే ఆవు యొక్క దేవతా స్వరూపాన్ని మర్చిపోయాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటే వ్యక్తులనేగా దేవతలు అంటున్నాం మనం. అలాగే ఇక్కడ గోవు యొక్క స్వరూపంలో మనం మొత్తం పృథ్వీని చూడాలి అని అప్పుడు చెప్పాడు ఆయన. కానీ మొత్తం పృథ్వీని చూసే స్థితిలో లేడు అప్పుడు ఆయన. చిన్న చిన్న రాష్ట్రాలుగా మొత్తం భారతదేశం కొట్టుకొస్తుంది ఆ కాలంలో. 2000 ఎకరాల భూమి ఉన్నటువంటి వాడు కూడా ఆ కాలంలో రాజే. వాడితో రాజ్యం ఉండేది, వాడికి వేరుగా ముద్రలు ఉండేవి, వాడి నాణ్యాలు ఉండేవి. అప్పుడు ఈ భారతదేశాన్ని అంతా కలపటానికి ఆయన గోపూజ ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నాడు. కానీ ఇప్పుడు భారతదేశం కాదు మనం చూడాల్సింది, పృథ్వీలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఏకీకరణ చెందాలి. ఆ చెందటానికి ఆ విధమైనటువంటి భావన తీసుకురావడానికి మళ్ళీ ఆవే ఉపయోగపడుతుంది మనకి. ఇంకేత ఆవు యొక్క పేడలో ఉన్నటువంటి లక్ష్మీ శక్తిని మనం ఎలా ఉపయోగించుకోగలము అన్నది ఆలోచించాలి మీరు. ఇంకేత మేము మహాలక్ష్మి సాధన చేస్తున్నాం కానీ ఆవు పేడ ముట్టుకోము మాకు తెలీదు. కానీ మరి ఆవు పేడ అంతా ఒళ్ళంతా పూసేసుకుందామా? అందరం ఆవు పేడ పూసుకుని వస్తే మహాలక్ష్మి సాధనకి ఉపయోగపడుతుందా? మరి మీరు ఆలోచించాలి అవంతా కూడా కొంచెం ఏం చేస్తే బాగుంటుంది అని. ఇంకేత మళ్లీ మహాలక్ష్మి సాధన ఎప్పుడో కదండి, సంవత్సరానికి ఒకసారి కాదు. మళ్లీ మహాలక్ష్మి సాధన ఎప్పుడు వస్తుంది కదా? అంచేత అది మన 26వ తారీఖు అయిందో పౌర్ణమి, 26 పూర్ణిమ అంటే 15 రోజులు తీస్తే అమావాస్య అవుతుంది, 11 అవుతుంది అంటే 9వ తారీఖు. ఎప్పుడు టైం చూసుకోండి, అదే చూసుకోండి ఎప్పుడు అవుతుందో అది డేట్ కోసమని. అంటే అరౌండ్ 9 పడుతుంది. అప్పుడు మళ్ళీ మీరు మహాలక్ష్మి సాధన చేసుకోవాల్సి వస్తుంది. అది చేసుకునే టైంకి మీరు ఆవు యొక్క సకల దేవతా స్వరూపంగా ఉన్నటువంటి బొమ్మను మనం తయారు చేసుకోగలగాలి. దొరికితే ఓకే, బజార్లో దొరుకుతుంది అనుకుంటానని. అది ఆవు యొక్క స్వరూపాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. గత అది ఒక రూల్గా పెట్టుకుని నాకు ఇవాళ సాయంత్రానికి ఎప్పటికూ చూపించండి, బజార్లో దొరుకుతాయి మీకు ఆవు యొక్క ఇది. కానీ ఆవుని ఇప్పుడు మనం విశ్వ మాతా స్వరూపంగా చూడబోతున్నాం. కానీ ఏ విశ్వమాత స్వరూపంగా? దేవతల శక్తితో పొందగలిగే విశ్వమాతగా. మనం అనుకునేటటువంటి ఆ విశ్వ ఏకీకరణ లక్ష్యము దేవతాశక్తితోనే మనం పొందగలము. అందుకే లలితాదేవిని ఏమని చెప్తున్నాం, దేవ కార్య సమృద్ధత, దేవతాశక్తుల యొక్క పనిని చేసేటటువంటి టోటల్ శక్తిని కలిపితే మనం లలిత అందాం. ఆ విధంగా మనం ఆలోచించుకుంటే లలితాదేవే గోరూపంగా కూడా మారుతుంది. ఇంతే, ఇందాక ఆవు పృథ్వీ మాతగా, పృథ్వీ యొక్క స్వరూపంగా మనం గుర్తించుకున్నాం. ఇప్పుడేం చెప్తున్నాం, లలితాదేవికి ఆవుకి భేదము లేదు. ఇంకా ముందుకు వెళ్ళి మనం కొన్ని ఉపనిషత్తులు అవి చూస్తే వాటిలో కృష్ణుడికి లలితకి తేడా లేదు అంట. శరీరమే రూపము తప్ప శ్రీకృష్ణ లలిత అంది. ఈ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి మీకు. ఇది ఒక విద్యగా మనం చదువుకుంటున్నాం కనుక. అంచేత ఆవుకి మనం ఇచ్చుకున్నటువంటి లక్షణాలు ఏంటో అర్థం చేసుకోండి, దాన్ని మీరు గుర్తుంచుకోండి. ఆవుని చూడగానే మీకు రావాల్సింది, గుర్తు రావాల్సింది ఏంటి అంటే పృథ్వీ. మొత్తం పృథ్వీ గ్రహాన్ని ఆవుగా మనం చూస్తాం. మనం చూడటం కాదు, వేదాలు అలా చూడమని చెప్తున్నాయి. అందుకే భూమి మీద భారాలు ఎప్పుడు ఎక్కువైనా కూడా పృథ్వీ ఏ రూపంలో వెళ్తుంది? ఆవు రూపంలో వెళ్తుంది. ఆవు రూపంలో వెళ్ళి ఏం చెప్తుంది దేవుడికి? తన బాధలు ఏం చేస్తుంది? జలమర పెట్టుకుంటుంది వాక్కుతో. అంచేత ఆవు కూడా వాక్కు. ఆవుని చూడగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే వాక్శక్తి గుర్తు రావాలి. వాక్శక్తి నాలుగు లెవెల్స్ లో ఉంటుందని చెప్పుకుంటాం కదా, వైఖరి, మధ్యమ, పశ్చంతి, పర. అవి ఆవు యొక్క నాలుగు కాళ్ళు. అది మనకి గుర్తుండాలి. వాక్శక్తి కూడా ఆవుని చూపిస్తుంది. అంచేత ఆవు పృథ్వీ గ్రహాన్ని, పృథ్వీ మాతని తెలుపుతుంది, లలితా స్వరూపాన్ని, సర్వదేవతా స్వరూపాన్ని తెలుపుతుంది. దాని తర్వాత వాక్శక్తిని ద్వారా తెలుపుతుంది. అంచేత ఆవుకి మీరు ఎంత దగ్గరగా ఉంటారో మీ యొక్క వాక్శక్తి అంతగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఆవుని దగ్గరగా ఉంచుకోవటం మనం మానేశామో మనకి వాక్శక్తి పోయింది. వాక్శక్తి అంటే ఏంటి? నువ్వు అన్నది జరగటం, ఇంతగా వాక్శక్తి ఏంటి? అంతేత నువ్వు అన్నది జరగాలి అంటే ఆవుకి దగ్గరగా ఉండాలి. నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను ఆవుకి దగ్గరగా ఉండి ఆవు యొక్క సాధనలు చేయిస్తాము, కానీ నాకు భావం ఉంటే సరిపోదు కదా, చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆ భావన ఉంది. మూడు రాత్రుల్లో ఆవు యొక్క సేవ చేయటానికి వీలుగా, నా యొక్క కోరికను తీర్చడానికే కాబోదు, మంగళగిరి దగ్గర ఒక గోశాల ఉంది, 112 ఆవులు ఎంతో ఉన్నాయన్నారు. అంతేనమ్మా, వినగానే చెప్పాను అవుతుంది, నేను వచ్చిస్తున్నా సాధన చేసుకోవటానికి. కేవలము నా అంటే శ్రీకృష్ణుడి చరిత్ర ఎప్పటి నుంచి చదువుతున్నాం మనం, పిల్లలుగా ఉన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి మీద మోహం వస్తుంది కదా, అల్లరి, అది మనసులో అనిపిస్తూ ఉంటుంది కదా. ఆయన అంత అల్లరి చేస్తే ఆయన్ని పూజిస్తారు, మనం అల్లరి చేస్తే కొడతారు, అదేదో అర్థం అవ్వదు. చిన్నప్పుడు సంగతి చెప్తున్నా, ఇప్పుడు సంగతి కాదు. అంచేత ఆయన మాట అనగానే మూడు రోజుల పాటు అక్కడ సాధన చేయడానికి నేను అసలు ముందు వెళ్ళిపోదాం అనుకున్నా. ఒక్కడిని ఎందుకు వెళ్ళటం? కనీసం మీరు చెప్పుకోండి మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా రండి అని. అది మీకు కూడా అదే చెప్తున్నాను నేను. ఇగో సాధన, ఆవుని ఎలా సాధన చేయాలి అనేది గోశాలలో మనం నేర్చుకోగలం, ప్రాక్టికల్స్. ఇక్కడ మీరు థీరీ మాత్రమే అర్థం చేసుకుంటారు. అంచేత ఆవు అనగానే మొత్తం పృథ్వీ యొక్క శక్తి ఉపయోగించుకునేటటువంటి విధానం. రెండోది ఆవు అంటే ఏం చెప్పాము? సకల దేవతా స్వరూపం. సకల దేవతా స్వరూపమే కాదు, ఆవు దేవకార్య సముద్యత. అంచేత బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడు యొక్క చిన్నతనంలో ఆవులన్నింటినీ దాచేశాడు అంటున్న ఉద్దేశం ఏమిటి అంటే, ఇది చిన్నపిల్లల్లాగే ఆడుకుంటున్నాడా లేకపోతే దేవతా కార్యానికి ఉపయోగించుకుంటున్నాడా అన్నది ఆయనకు అనుమానం వచ్చింది. ఇంకేంటే కృష్ణుడిని ఆయన సృష్టించలే, ఆయన చేత కాదు కృష్ణుని సృష్టించలేదు. ఏ బ్రహ్మ కూడా శ్రీకృష్ణుని సృష్టించలేదు. చూస్తే ఆడుకుంటున్నాడు. మరి ఆటలు కేవలము ఆటలేనా లేకపోతే నిజంగా దేవకార్య సముద్యత దేవతల యొక్క పనిని చేయటానికి, దేవతల యొక్క బాధని తీర్చడానికి ఈ అవతరించినటువంటి అవతార పురుషుడేనా ఈయన? అది ఎలా తెలుస్తుంది? ఆవిడని మాయం చేసినానండి. మాయం చేస్తే ఆయనకి ఆవులు తగ్గలే. ఆయన మళ్ళా ఉత్తి చూసేసరికి ఆవులన్నీ అలాగే ఉన్నాయి. అర్థమవుతుంది కదా అక్కడ ఆ ఉదాహరణ ఏమిటో. అంటే శ్రీకృష్ణుడు చేసినటువంటి సాధన ఏమిటి అంటే అంతరంగిక సాధన. మన అంతరంగాలలో కరెక్ట్ అయినటువంటి భావం ఉంటే బయట ఉన్నటువంటిది ఎవడు ఏమి తీసేసినా కూడా ఆ భావాన్ని తీసేయలేడు. కానీ ఆయనకి భావ తీవ్రత చాలా ఎక్కువ కనుక అది బయటకు కూడా కనిపించింది. రామకృష్ణ పరమహంస చరిత్రలో అది కనిపిస్తుంది మనకి. కోతి గురించి హనుమంతు సాధన చేస్తున్నప్పుడు ఆ రంగురాలు ఆయనని తోక కూడా పెరిగింది. అది అంటే శ్రీకృష్ణుడి యొక్క గో సాధన ఎంత తీవ్ర పరాకాష్ఠకి వెళ్ళిందంటే నువ్వు ఎన్ని ఆవులు తీసేసినా మా కొత్త ఆవులు ఇచ్చేస్తుంది. అది కృష్ణుడి యొక్క మాయాశక్తి అది ఏం కాదు, అది కృష్ణుడి యొక్క శ్రద్ధ. శ్రద్ధ మయోయం పురుష యోయ శ్రద్ధ శ్రేయో. అంచేత ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆ శ్రద్ధ అమావాస్య వెళ్ళినటువంటి ప్రతి రెండో రోజు అంటే పాడ్యమి నాడు మనం మహాలక్ష్మి సాధనలో గుర్తు చేసుకుంటాం. మీరు మహాలక్ష్మి సాధన మెల్లిమెల్లిగా అందరికీ చెప్తున్నావు. మహాలక్ష్మి సాధన అనేది ఏదో ఒక మంత్రం చదివేసినంత మాత్రాన వచ్చేస్తే, ఇంగ్లీష్ ఏబిసిడి ఎక్స్వై జెడ్ అంటే ఇంగ్లీష్ వచ్చేస్తే రాదుగా ఏబిసిడి ఎక్స్వై జెడ్ అంటే. కానీ ఏబిసిడి ఎక్స్వై జెడ్ అనుకుండా ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ రాదు. కానీ ఏబిసిడి ఎక్స్వై జెడ్ ఇంగ్లీష్ కాదు. దాని ఏం చేయాలి? మళ్ళీ మీరు నేర్చుకోవాలి వాటిని ఎలా కలపాలో. అది అమావాస్య వెళ్ళిన రెండో రోజు మూడో రోజు నేర్చుకుంటాం మనం. గోసేవ మూడు రోజులు చేసిన తర్వాత, గోసేవ అంటే అక్కడ ఏంటి అర్థం? మంత్ర శక్తిని ఉపయోగించుకోవటం. గో అంటే శబ్దములు అని కూడా ఇప్పుడే నేను మీకు చెప్పాను. నేను అంతే వైఖరి మధ్యమ పశ్యంతి పర నాలుగు రకాలైనటువంటి శబ్దాలు ఉంటాయి. ఈ నాలుగు రకాలైనటువంటి శబ్దాలలో ఈనాడు మనకి ఉన్నది ఏంటంటే వైఖరి శబ్దం ఒక్కటే మనకి అర్థమవుతుంది. నీ లోపల నువ్వు ఏ భావంతో అంటున్నావో తెలియదు, వైఖరి మాత్రమే అర్థమవుతుంది. అంటే కలియుగంలో వైఖరి వాణి మాత్రమే అర్థమవుతుంది, మిగతా మూడు కాళ్ళు ఉండవు. అంటే ధర్మం అనేటటువంటి ఒక ఎద్దుకి నాలుగు కాళ్ళు ఉంటే కలియుగంలో అది అంటే అందులో ఉద్దేశం ఏంటి? వైఖరి వాక్కు ఒక్కటే అర్థమవుతుంది తప్ప మనుషులకి మిగతా వాక్కులు అర్థం కావు. అంతేత త్రేతాయుగం వచ్చేసరికి ఏం అర్థం అవ్వాలి? వైఖరి మధ్యమ అర్థం అవ్వాలి. ద్వాపరంలో రెండు, అవి రెండు ఏంటి? మూడమ్మా, వైఖరి మధ్యమ పశ్చిమ. సత్యయుగంలో నాలుగు పర కాదు, నాలుగు అర్థం అవుతాయి. మీకు అర్థం కాదని నేను చెప్తాను. దీంతో నాలుగు కాళ్ళు సత్యయుగంలో ఉంటాయి. వాక్కు యొక్క నాలుగు కాళ్ళు, ధర్మము యొక్క నాలుగు కాళ్ళు. అంటే ధర్మము అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందంటే వాక్కే ధర్మము, మాటే ధర్మము. ఇంకేటంటే నియమాలన్నీ మీరు వాక్కు ద్వారానే తెలుసుకుంటారు. సత్యయుగంలో నాలుగు కాళ్ళు ఉంటాయి. అంటే ఏంటి? పర పశ్యంతి అందరికీ తెలుస్తున్నప్పుడు ఆ భాష. వాడు రాక్షసుడు కావచ్చు, మహాత్ముడు కావచ్చు, ఋషి కావచ్చు, కానీ నాలుగు లెవెల్స్ తెలుస్తాయి వాడికి. త్రేతాయుగం వచ్చేసరికి మూడు, అర్థమవుతుంది కదా. ద్వాపరం వచ్చేసరికి కలియుగం వచ్చేసరికి అంచేత అర్థమవుతుంది ఏంటి? వాక్శక్తి నిరంతరం ఉంటుంది మాకు అన్ని కాలాలలో. వాక్శక్తి లోపించటంలే, వాక్శక్తి యొక్క అనుభూతి లోపిస్తుంది మనకి. అంచేత ఈ నాలుగు శక్తులు ఆవుని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే, అంటే వాక్శక్తిని కనుక ఉపయోగించుకోగలిగితే మీరు సత్యగంలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా ఆవు మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే ఆవుని ఒక విధంగా సైన్స్ లో ఉత్ప్రేరకము అని ఒక మాట ఉంది, క్యాటలిస్ట్ అని ఇంగ్లీష్ లో అంటూ ఉంటాం. అది రసాయనిక జగత్తులో చాలా విచిత్రమైనటువంటి పదార్థం. అది ఓ రసాయనిక చర్య జరుగుతూ ఉంటుంది అనుకోండి, ఉదాహరణకి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీరుగా మారుతుంది, ఇది అందరికీ తెలిసినదే. నీటిలో హైడ్రోజన్ వాయువు ఆక్సిజన్ వాయువు ఇవి రెండు కలిసి నీరుగా మారుతాయి. మీరు ఒక టెస్ట్ ట్యూబ్ లో కానీ ఒక గదిలో కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపి పెట్టేస్తే అది నీరుగా మారటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. తక్షణం మారదండి, కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది, అసలు ఇంకా ఎక్కువ పట్టచ్చు కూడా. కానీ అక్కడ ఒక క్యాటలిస్ట్ అనేటటువంటి ఒక పదార్థాన్ని పెడతాం, అక్కడ ప్లాటినమ్ దీన్నో పెట్టగానే తక్షణం నీరుగా మారిపోతుంది. ఎలా అర్థమైనా ఉత్ప్రేరకము క్యాటలిస్ట్ అనేటటువంటి పదార్థము రెండింటిని కలపటానికి ఉపయోగపడుతుంది, యోగానికి ఉపయోగపడుతుంది, ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. కానీ అదేం మారదు, దాని ఉపస్థితిలో ఈ సంఘటనలన్నీ జరుగుతాయి. అలాగే ఆవు యొక్క ఉపస్థితిలో ఇవన్నీ జరుగుతాయి అనే విషయం తెలుసుకున్నారు ప్రకృతిలో. కానీ ఆవు ఏమవుతుంది, అది అలాగే ఉంటుంది. అంచేత ప్రశ్న ఆవు కాదు, అక్కడ ఆవు యొక్క ఉపస్థితిలో ఏమేమి జరుగుతాయి అనేది చెప్తున్నారు, అదే అర్థం అవ్వాలి మనకి. కానీ ఆవు లేకపోతే ఈ చర్యలు ఏమి జరగవు. అంచేత కెమిస్ట్రీ కాస్త అర్థమైంది, ఉత్ప్రేరకము అంటే అర్థమవుతే ఇది అర్థమవుతుంది. రెండు పదార్థాలు కలిసేదాన్ని రసాయనిక చర్య అంటాం. ఆ రసాయనిక చర్య ఈ పదార్థం ఉంటే, ఉత్ప్రేరకము అనేటటువంటి పదార్థం ఉంటే తొందరగా జరిగిపోతుంది. ఈ పదార్థం లేదనుకో ఒక్కొక్కసారి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టుతుంది ఆ చర్య జరగటానికి. ఋషులు పట్టుకున్నది ఏమిటి అంటే వేదమాత, దేవమాత, విశ్వమాత అనేటటువంటి స్థాయికి నువ్వు ఎదగాలి అంటే ఆవు యొక్క ఉపస్థితి చాలా ముఖ్యము. రసాయన శాస్త్రంలో ఇంకొక విశేషమైనటువంటిది ఉంది, విశిష్టమైనటువంటి చర్యలకు విశిష్టమైనటువంటి ఉత్ప్రేరకాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి, ఇవి రెండూ కలవటానికి ఒక పదార్థం ఉత్ప్రేరకంగా పనిచేస్తే ఇంకో చర్య జరగటానికి ఇది ఉత్ప్రేరకంగా పనిచేయలేదు, ఇంకో పదార్థం ఏదో పనిచేస్తుంది. అలా ఉండబట్టి శరీరంలో జరిగేటటువంటి కొన్ని విశేషమైనటువంటి ఎంజైమ్స్ మన శరీరంలో విశేషమైనటువంటి హార్మోన్స్ ని తయారు చేయగలుగుతుంది. అంటే ఏంటన్నమాట ఇక్కడ నేను చెప్తున్నది, చర్య జరగాలి, ఒక శక్తి మీకు రావాలి అంటే ఒక పదార్థం ఉండాలి, ఆ పదార్థం చర్యలో పాల్గొన్నది, అది అలాగే ఉంటుంది, దాని సమ్ముఖంలో జరుగుతుంది. ఇంకోటి ఏం చెప్తున్నాను, నువ్వు ఏ ఏ చర్య జరిపించుకోవాలనుకుంటున్నావో అది ఈ పదార్థంతోనే జరగదు, దానికి మళ్ళా ఇంకొక పదార్థము ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అలాగా దేవతాశక్తులతో విశ్వ ఏకీకరణ జరగటానికి ఆవు పనిచేస్తుంది. ఆవు తప్ప ఇంకోటి పనిచేయదు. దేవకార్య సముజ్జత అనేటటువంటి పని మనం నేర్చుకోదలుచుకుంటే, దేవతల యొక్క శక్తుల్ని మనం ఉపయోగించుకోదలుచుకుంటే ఆవు ఉండి తీరాలి. ఆవు బదులు ఇంకోటి ఏదైనా పనిచేస్తుందా, పనిచేయదు. సీతా మూడు రకాలైనటువంటి చర్యలకు ఆవు పనిచేస్తుంది అని చెప్పుకున్నా. ఒకటి దేనికి పనిచేస్తుంది, విశ్వమాత విశ్వ ఏకీకరణకు పనిచేస్తుంది. విశ్వ ఏకీకరణకి ఎలా పనిచేస్తుంది, దేవతాశక్తులన్నింటినీ కూడా ఒక చోటకి తీసుకురాగలదు. ఆవు మాత్రమే ఆ పని చేయగలదు, ఆవు యొక్క ఉపస్థితి మాత్రమే ఆ పని చేయగలదు. అందులో పూర్వకాలంలో యజ్ఞాలు ఎప్పుడు చేసినా ఆవుని తీసుకొచ్చి కట్టేవారు, ఆవుని చంపేవారు కాదు, వధ చేసేవాళ్ళు కాదు, ఆవు యొక్క ఉపస్థితిలో ఆ చర్యలు జరుగుతాయి. యజ్ఞాలలో ఎప్పుడు దేవతాశక్తుల్నే మనం ఉపయోగించుకుంటాం గనక, దేవతాశక్తుల్ని ఎలా ఉపయోగించుకుంటాం మనం, వాక్శక్తితో ఉపయోగించుకుంటాం. అంతేత వాక్శక్తి అభివర్ధన కూడా గోవుతో జరుగుతుంది. అంతేత గోవుతో ప్రస్తుతానికి మనం మన లక్ష్య సాధనకి ఈ మూడు గుర్తుంచుకున్నాం. ఒకటి ఆవు అనేటటువంటిది పృథ్వీమాత, పృథ్వీమాతే ఎప్పుడు వేదాలలో కానీ పురాణాలలో కానీ పృథ్వీ భగవంతుడి దగ్గరికి వెళ్లి తన బాధ చెప్పుకోవాల్సి వచ్చినా అది ఎప్పుడు కూడా గోరూపంలోనే వెళ్తుంది. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆవుని మీరు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇటువైపు నుంచి ఆవుని మీ కుడివైపు నుంచి వెళ్ళాలి. అంటే ఆవు ఎదురొస్తూ ఉంటే మీ కుడివైపు నుంచి ఆవు వెళ్లేటట్టు చూసుకోండి, మొదటి కండిషన్. అది అంటే దీన్ని బట్టి ఇంకోటి ఏం తెలుస్తుంది, మన యొక్క కుడి శ్వాసను ఆవు అభివర్ధనం చేస్తుంది. కుడి శ్వాసలో ఉండేటటువంటి ప్రమాదాలను సవరిస్తుంది. మన శ్వాసలో దక్షిణం వైపు వచ్చేటటువంటి శ్వాస, దక్షిణ స్వరము క్రియాత్మకమైనటువంటి స్వరము. ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే, యుద్ధాలు చేయాలి అనుకున్నప్పుడు ఇడానాడి కాదు ఆడవలసింది, పింగళానాడి ఆడాలి. యుద్ధము అంటే యుద్ధమని కాదు, ఏదైనా ఒక పనిని ప్రయత్నపూర్వకంగా క్రియాత్మకంగా చేయవలసి వస్తే దాన్ని యుద్ధము అంటాం. ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలి అంటే మిదులతో యుద్ధం చేయాలి, మనుషులతో యుద్ధం చేయాలి, దారులు కుక్కలు ఏమైనా కనిపిస్తే వాటితో యుద్ధం చేయాలి. కానీ యుద్ధం ఏం చేయటం లేదుగా, యుద్ధం అంటే అర్థమైంది కదా, ఏదైనా ఒక పనిని ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి సామర్థ్యము పింగళాస్వరానికి ఉంటుంది. కనుక ఆవుని ఎప్పుడు కుడివైపు నుంచే వెళ్ళదీయాలి అంటే అర్థం ఏంటి, పని చేసేటటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇంచేత ఈ గృహప్రవేశం అది చేస్తుందా ఏం చేస్తుందా మనకి తెలియకుండానే ఆవును తీసుకొస్తాం. మన సంస్కృతి మిగిలింది, ఎందుకు అదో తెలియదు. ఇంకా ఏంటి, ఆవు పేడ వేసి ఉచ్చబోస్తే గృహప్రవేశం నాడు ఇంకా ఆనందిస్తాం మనం. లక్ష్మీ తిష్టతి సర్వద. ఇంచేత సంస్కారాలు మిగిలా ఇంకా అదృష్టం మనం. దాని యొక్క వైజ్ఞానికత మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు. అందుకే దీన్ని గురువు గారు ఇప్పుడు కూడా వైజ్ఞానిక ధర్మము, సైంటిఫిక్ రిలీజియన్ అనే మధ్య మాట వాడేవారు. ఇంకొక ఆవు యొక్క ఈ మూడు తత్వాలు అర్థమయ్యాయి కదా, విశ్వమాత, పృథ్వీ గ్రహము, ఆవు, సకల దేవతా స్వరూపము, అన్ని దేవతా స్వరూపము ఆవు. మూడోది ఏం చెప్పుకున్నాం, వాక్ శక్తి కూడా ఆవే. ఇంకొక ఆవు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో ఋషుల యొక్క వాక్ శక్తికి కారణము, ఋషుల యొక్క సంపదకి కారణం ఆవే. విశ్వామిత్రుడు అందుకే చాలా అవసరపడతాడు, నీ ఆవును నాకు ఇచ్చేయని. అంటే వశిష్ఠుడు వాడికి అర్థమయ్యేటట్టు చెప్తాడు, బాబు ఆవులో ఏమీ లేదు, ఆవుని ఉపయోగించుకోవటంలో ఉంది అని. ఒకడు అందమైన ఫ్లూట్ వాయిస్తున్నాడు అనుకోవడైనా, చాలా బాగుందని వాడు ఫ్లూట్ వాడిని కొట్టి లాక్కున్నంత మాత్రాన నువ్వు ఫ్లూట్ వాయించలేవు. కానీ ఫ్లూట్ లేకుండా వాడు వాయించలేడు, అది వేరే విషయం. ఫ్లూట్ కావాలి మనకి, కానీ యాక్చువల్ గా ఫ్లూట్ లో ఏం లేదు, వాయించేవాళ్ళలో ఉంది. అంచేత ఆవు ఉపస్థితితో అన్ని పదార్థాలు మల్టిప్లై చేయొచ్చు అనేటటువంటి దానికే ఉదాహరణగా కామధేను అని చెప్తారు. పద్మపురాణంలో పిల్లలు పుట్టకపోతే ముగ్గురే దేవతను మీకు హెల్ప్ చేయగలరు అని చెప్తాడు. అందులో ఒకటి విష్ణువు, రెండు శివుడు. బ్రహ్మ పేరు చెప్పాడు, ఇంతేంటే బ్రహ్మేగా, ఇంకా వాడు నొసట రాయలేదు, ఇంకా వాడి జోలికి వెళ్తే వాడేం చేస్తాడు, నేను స్టాండ్ చేస్తాను, ఇంకా నేనేం చేయలేను అంటే బ్రహ్మ పేరు పెట్టాడు. ఇంకా విష్ణువు, వీళ్ళని మనం పట్టుకోవటం సాధన చేసుకోవటం అది చాలా కష్టం. మూడోది ఆవు. ఇంకా నువ్వు విష్ణు సేవ చేసినా, శివుడు సేవ చేసినా, గో సేవ చేసినా పిల్లలు పుడతారు. మరి గో సేవ ఎలా చేయాలి, ముందు తెచ్చుకో. మరి ఏం చేస్తాం దానికి, అనేక మంది రాజాధిరాజులు గోసేవకైనా వాళ్ళకి పిల్లలు కలిగారు అనేటటువంటి దానికి విపుకర్ణుడి కథ అవుతుంది, దిలీపుడి కథ అవుతుంది. సంఘటన ఇంకొక ఆవు రెండోది ఏం చేస్తుంది, మూడో ఏమో చెప్పుకుందాం మనం. ఏంటి మూడు చెప్పుకుందాం, మొట్టమొదటిది విశ్వమాత, దాని తర్వాత దేవమాత, దాని తర్వాత సకల వాక్స్వరూపిణి. వాక్స్వరూపిణి అంటే ఏంటి, వాక్కి అది హెల్ప్ చేస్తుందని. ఇప్పుడు పెళ్లి కాస్త లేనివాడు మాట్లాడితే వాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు, కానీ మాట్లాడుతాడు వాడు. ఇంకొక అక్కడ పళ్ళు మాటకి సహాయకారిగా పనిచేస్తున్నాయి. కానీ అసలు వాడికి మాట్లాడటమే రాదనుకోండి, పళ్ళు ఉన్న లాభం లేదుగా. అలాగే ఆవు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, మీకు మంత్రాలు మంత్రశక్తి తెలిసి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే ఆ మంత్రశక్తిని అది చాలా రెట్లు డెవలప్ చేస్తుంది. అది చూశాడు విశ్వామిత్రుడు. నీ దగ్గర కాదు అది ఉండాల్సిందే, నా దగ్గర ఉండాలి, నేను రాజుని, నేను చాలా మందికి మల్టిప్లై చేసి అలా ఇచ్చేస్తాను నేను అన్నది. లేదు ఆవు ఒక్కటే ఉంటే సరిపోదు, తపస్సు ఉండాలి. ఆవుని ఉపయోగించుకోవటానికి తగిన మంత్రశక్తి మీ దగ్గర ఉండాలి. ఏ మంత్రశక్తి ఉండాలి? గాయత్రి మంత్రశక్తి ఉండాలి. అది అక్కడ చెప్పబడినటువంటి అంతరార్థం కథలో. ఇంచేత ఆవుని మనం ఇప్పుడు పోషించేటటువంటి స్థితిలోనేమో మన ఇళ్లలో లేదు. ఇంచేత ఏం చేయగలమంటే మన ఊళ్ళో అలాంటి సెంటర్ ఏదైనా ఉంటే తరచు మీరు అక్కడికి వెళ్తూ ఉండాలి. అక్కడ మీరు ఆ సాధన చేసుకుంటూ ఉండాలి. ఆ సాధన అన్నిటికీ కూడా రేపు 20, 21, 22 తారీఖుల్లో శ్రీకారం చుడతాం. ఆ 22 తారీఖు ఏకాదశి అయింది, గీతా జయంతి కూడా అయింది, ఇంకోటి ఏంటి ఏకాదశిని ఏమంటారు, ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి దేవతల యొక్క శక్తి ఆనాడు మనం ఉపయోగించుకోగలుగుతాం. దేనికి అంటే మహాభారత నిర్మాణానికి, మహాభారత యుద్ధానికి కాదు. మీరు అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనం యుద్ధం చేయబోటంలే, కన్స్ట్రక్టివ్ వర్క్ మనం చేయబోతున్నాం మహాభారత నిర్మాణానికి. దాన్ని మనసులో ఉంచుకోండి. మీరు దాన్ని చేసుకున్న తర్వాత మరి ఆవు యొక్క శక్తి మనలో ప్రవేశించాలి అంటే మనం ఒక ఆసనం వేసుకోవాలి, గోముఖాసనం వేసుకోవాలి. చేతులతో వేస్తే దాన్ని గోముఖాసనం అంటాం, అదే ప్రక్రియ కాళ్ళతో చేస్తే గరుడాసనం అంటాం. కృష్ణుడికి గరుడు వాహనమే, వెనకాతల ఆవు ఉంటుంది. ఇంకా ఈ రెండు ఆసనాలలో స్పెషలైజేషన్ కూడా గోసేవలో ఒక భాగంగా అవుతుంది. గోసేవ అంటే ఆవు అని అనుకోవద్దు ఇక్కడ. గోసేవ అంటే ఏంటి? వాక్శక్తి. మన యొక్క వాక్శక్తి అభివృద్ధి చెందాలి అంటే రెండు ఆసనాలు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఒకటి గోముఖాసనం, రెండోది గరుడాసనం. అంతేత కృష్ణుడు కానీ విష్ణు అవతారాలన్నీ కూడా గరుడాసనాన్ని ప్రిఫర్ చేస్తాయి. అంతేత గరుడాసనంలో ఉన్నటువంటి వాక్శక్తిని పెంపొందించేటటువంటి నరాలు ఎలా ఉపయోగపడతాయి అన్నది గమనం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. రెండోది గోముఖాసనంలో ఉండేటటువంటి వాక్శక్తిని ఉత్తేజపరిచేటటువంటి నరాలు ఎక్కడున్నాయి, ఆ ఆసనం వేయటం వల్ల ఆ నరాలు ఎలా ఉత్తేజితమవుతున్నాయి అనేది గమనించుకుంటూ ఆసనం వేసుకుంటే పద్ధతి ప్రకారం ఆసనం చేసుకున్నట్టు అవుతుంది. లేకపోతే ఎవరు చూడనప్పుడు ఆవుకి దండం పెట్టి అందరూ చూస్తున్నప్పుడు మనసులో దండం పెట్టుకుందాం అనుకోండి, అది నటన అవుతుంది. ఇంచేత మీరు గోముఖాసనం అనేటటువంటిది నటిస్తూ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి, మీ వాక్శక్తి మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉందో మీకు తెలియకపోతే నటిస్తూ చేసింది. నటిస్తూ అంటే నా ఉద్దేశం విలువ లేకుండా చేసింది. రెండోది ఏంటి? గరుడాసనం. ఇవి రెండు ఆసనాలు మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఈ రెండు ఆసనాల వల్ల ఏమవుతుంది అంటే మీ చేతలు మీ అడుగులలో మార్పు వస్తుంది. అడుగులు అంటే నడక. ఈ రెండు ఆసనాలు వేస్తే మీ చేతలలో మార్పు రావాలి, నడకలో మార్పు రావాలి. ఆ మార్పు వస్తుందా లేదా చూసుకోవాలి మీరు. కానీ నడకలో మార్పు వస్తే జీవితంలో మార్పు ఎలా వస్తుంది అన్నదానికి పని పాట లేకుండా కేవలం నడకే ఉద్దేశంగా పెట్టుకుంటే మీకు రోగాలు తగ్గుతాయని ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు. వాకింగ్, ఆ వాకింగ్లో ఇంకో ఉద్దేశం ఏం లేదు మీకు. ఇంటి దగ్గర మేము వంట చేస్తూ నడుస్తున్నాం కదా, మళ్ళీ వేరుగా వాకింగ్ చేయాలా చేయాలి అంటున్నారు డాక్టర్లు. మీ ఆఫీస్కి దానికి నడిచి వెళ్తే సరిపోతుంది కదా, మేము వాకింగ్ ఎందుకు చేయాలి, కుదరదు. మీరు ఆఫీస్కి నడిచి వెళ్ళండి, అది ఇంకా మంచిదే కాదనో. కానీ మీరేం చేయాలి, నడక నడక మాత్రమే ఉద్దేశంగా పెట్టుకుని చేసిందే మీకు ఉపయోగపడుతుంది. చెప్పింది అర్థమైందా? నడక ఎందుకు చేయాలి అంటే నడవాలి కనుక చేయాలి, అదే మీ లక్ష్యం అయినప్పుడు మాత్రమే అది మీ రోగ నివారణకు ఉపయోగపడుతుంది తప్ప. మిగతా వాటికి ఇంకో పనికి మీరు నడిచారనుకోండి, ఆ నడక ఆ పనికి ఉపయోగపడుతుంది తప్ప ఆ నడకని మీ హెల్త్కి కూడా ఉపయోగపడుతుందా అంటే పడదు అంటున్నారు డాక్టర్లు. ఇంచేత మీ చేతలు కూడా, చేతులతో చేసేది గోముఖాసనము, నడిచేది గరుడాసనం. అంచేత అది గమనించుకోవాలి మీరు. మీరు ఆసనాలు వేస్తున్నప్పుడు మీ చేతలు మారాలి, మీ నడక మారాలి. నడక ఎలా ఉంటుంది అంటే మిలిటరీ వాడి నడక మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. వాడు అలా నడుస్తాడు కనుక డిసిప్లిన్లో ఉంటాడు. మనం ఎలా నడుస్తామో తెలుసు కదా, బుద్ధిశక్తి ఉండదు. అంతేత నడకలో మార్పు కూడా గరుడాసనంతో వస్తుంది. కానీ గోముఖాసనము గరుడాసనము కేవలము దేవకార్య సముద్రతకే కాదు, మీ జనరల్ హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది. హెర్నియా కానీ హెర్నియా ప్రాబ్లము గరుడాసనం వేసుకునే వాళ్ళకి ఉండదు, ఉన్నా పోతుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు హెర్నియాకి మందు కావాలని. హెర్నియాకి మందు కంటే కూడా ఎక్కువ గరుడాసనం ఉపయోగపడుతుంది. కానీ ఇది మనము ఆసనాల మీద క్లాస్ కాదు, ఇది మనం దేనికి క్లాస్ పెట్టుకుంటున్నాం, గో సేవ ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనే దానికి శ్రీకృష్ణుడు చెప్పిన గీత గో సేవ యొక్క పరాకాష్ఠగా ఎలా మారుతుంది. అంచేత గో సేవే చివరికి ఎలా మారాలి అంటే మీరు గీతోపదేశకులుగా మారాలి, భగవద్గీత యొక్క ఉపదేశకులుగా మారాలి. అది ఎంతసేపు మాస్టర్ ఏంది రెండు శ్లోకాలు బట్టి కట్టేస్తారు. ఉపదేశకులు అంటే అర్థం ఏంటంటే ఆచరించి చెప్పేవాడు. అంచేత మీరందరూ ఎలా మారిపోవాలి, కృష్ణుడిగా ముందు మారిపోవాలి, అంతే కదా. కృష్ణుడే కదా గీతోపదేశం చేసింది. మరి ఆడవాళ్ళు కృష్ణుడిగా మారితే ఎట్లా అండి మేము బాగుండదు అంటే మీరు ఎలా మారాలి, లలితగా మారాలి. ఇంకొక లలితకి శ్రీకృష్ణుడికి తేడా లేదు కనుక. దీన్ని బట్టి మీకు ఇంకొక భావం ఏమర్థం అవుతుంది అంటే లలిత సహస్రనామానికి భగవద్గీతకి చాలా దగ్గర సంబంధం ఉండవచ్చు. ఆ సంబంధం ఏంటో కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ క్లాసెస్ లో. కానీ దీని యొక్క ప్రాక్టికల్స్ మాత్రము అక్కడ చేస్తాం, 20, 21, 22. ఎందుకంటే ప్రాక్టికల్స్ చేయాలి అంటే ఆవులు ఉండాలి. కానీ అక్కడ 112 ఆవులు ఉండటం నాకు చాలా ఆశ్చర్యం ఎందుకు ఇస్తుంది అంటే ఒక ఆవు చుట్టూ ఒక్కొక్క ప్రదర్శన చేసినా మనకి మన మన లెక్క వచ్చేస్తుంది. సూర్యకిరణం అదొకటి కొత్త పాయింట్. శ్రీకృష్ణుడు యొక్క కళలు 16 అంటే శ్రీకృష్ణుడు యొక్క కళలు అంటే చంద్రుడి యొక్క కళలు అని, సూర్యుడు యొక్క కళలు 7. కళలన్నా కిరణాలన్నా ఒకే, చంద్రుడి కళ అంటాం సూర్యుడి కిరణాలు అంటాం. అంతేత మీరందరూ చంద్రకిరణాలుగా మారిపోతే మగవాళ్ళందరూ చంద్రుడిని స్త్రీతంతో పోలుస్తాను కదా ఫెమినైన్ ప్లానెట్. అంతేత మనం అది కాస్త ఆలోచిద్దాం ఎలా మారుతాము. సరే ఆ మార్పు సంగతి తర్వాత ఇవాళ చెప్పింది అర్థమైంది కదా, ఆవు ఎప్పుడు కనిపించినా మీరు మనస్ఫూర్తిగా నమస్కరించాలి, ఆవు ఎప్పుడు కూడా మీ కుడి వైపు నుంచి వెళ్లేసి చూసుకోండి. ఆవు చూడగానే మీకు 3 విషయాలు గుర్తు రావాలి, వేదమాత, దేవమాత, విశ్వమాత. వేదమాత స్వరూపంగా ఋషుల ఆశ్రమాలలో బ్రహ్మచారులకి వేద విజ్ఞానం ఇస్తే ఎలా ఇచ్చింది, సత్యకామ జాబాలి కథ మీకు తెలుసు. వాడికి యుక్త వయసు వచ్చి చదువుకునేది 2 వయసు రాగానే ఋషి ఆశ్రమానికి పంపిస్తుంది తల్లి. నీ తండ్రి ఎవరు అని అడుగుతాడు, నాకు తెలీదు, వచ్చిన అతిథులందరికీ మా అమ్మ సేవ చేసేది కనుక. నీ తండ్రి గోత్రాన్ని అడగటానికి నాకు తెలీదు నీ తండ్రి ఎవరు అంటుంది. మరొకటి మా గురువుగారు అడగమని చెప్పారు, నా తండ్రి పేరు గోత్రం, నువ్వు అదేం చెప్పవాక సత్యకామ జాబాలి పుత్రుణ్ణి, సత్యాన్ని తెలుసుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను, అందుకని సత్యకామ జాబాలి వచ్చాడు. రైట్, సన్నిధులు తీసుకురానాయన అడిగే కదా, సన్నిధులు తీసుకురానాయన నీకు ఉపనయనం చేసేస్తాను అన్నాడు. అంటే బ్రాహ్మణత్వం ఇచ్చిస్తాను అన్నాడు. రైట్ అన్నాడు. బ్రాహ్మణత్వం ఇచ్చేసాక 400 ఆవులు ఇస్తాడు, బలహీనంగా ఉన్నటువంటి ఆవుని ఇస్తాడు. ఇచ్చివి 1000 అయ్యాక నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు పరబ్రహ్మతత్వం గురించి చెప్తాను, భగవతత్వం గురించి చెప్తాను అన్నాడు. సరే ఏం మాట్లాడలేదు అతను. ఆ చిన్న పిల్లవాడు ఆ 400 ఆవుల్ని తీసుకెళ్ళిపోయి అవి 1000 ఆవులు పట్టడానికి మరి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మరి ఉపనిషత్తులో రాయలేదు, కానీ ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలే పట్టింటున్నావు, 10-15 సంవత్సరాలు పట్టి ఉండవచ్చు. పట్టిన తర్వాత ఒకరోజు ఆ ఆవుల మందలో ఉన్నటువంటి ఒక ఎద్దు వచ్చి ఈయన దగ్గరికి, మేము 1000 అయిపోయాను, ఇంత నువ్వు ఋషి దగ్గరికి తీసుకువెళ్ళావు అంటుంది. ఈ ఋషి దగ్గరికి తీసుకువెళ్లే లోపల వాక్కు యొక్క 4 స్థితుల గురించి 4 వచ్చి సత్యకాముడికి ఉపదేశం చేస్తారు. ఈ నాలుగు స్థితులు ఏమిటి అంటే పర పశ్చిమ మధ్యమ వైఖరి వాణి గురించి చెప్పేస్తాయి. చెప్పగానే సరే మెల్లగా ఆయన తిరిగి ఆవులను అప్పగిస్తాడు. అప్పగిస్తున్నప్పుడే ఋషికి అనుమానం వస్తుంది, బ్రహ్మజ్ఞానం అయిపోయాను ఆయన, ఇంకా నేను నీకు చెప్పేది ఏంటి అని. కుదరదు సార్, నేను బ్రహ్మజ్ఞానం అయిపోయినా ఒక గురువు ఉండాలి, మానవ శరీరధారి నోటి నుంచి నేను తెలుసుకోవాలి దాన్ని, అందుకని మీరు చెప్పండి అంటాడు. అంటే ఆవుల దగ్గర ఉన్నంత మాత్రం చూస్తే బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది మీకు. అది మన భారతీయ సంస్కృతిలో మనం మర్చిపోయాం ఆవుని అలా ఉపయోగించుకోవటం. అది మళ్ళీ మనం జ్ఞప్తి చేసుకోవాలి అంటే మొట్టమొదట నేను మీకు ఇవాళ ఒక చిన్న హోంవర్క్ ఏమి ఇచ్చానంటే ఆవు యొక్క ఫోటో సంపాదించండి. మనం ప్రతి రోజు పెట్టుకున్నాం, దొరుకుతుంది అనుకుంటారు, ఏం పెద్ద కష్టం కాదు. ఆవు యొక్క స్వరూపం చూపిస్తారు సార్, తెలుసుగా మీకు అనిపిస్తుంది, కొంచెం నీటిగా అందంగా ఉంది. తీసుకొచ్చి మనం రేపు పొద్దున్న క్లాస్లో ఉండాలి. అది ఇంచేత ఆవు యొక్క పృథ్వీ స్వరూపము, ఆవు యొక్క దేవతా స్వరూపము, ఆవు యొక్క విశ్వమాత స్వరూపము, దాని తర్వాత వాత్సక్తి యొక్క స్వరూపాన్ని మనం ఇవాళ అర్థం చేసుకున్నాం. ఈ వాత్సక్తి మనకి అర్థం అవ్వాలి అంటే గాయత్రి మంత్రాన్ని మనం నిరంతరం జపం చేసుకోవాలి. కనుక మనంతసేపు గాయత్రి మంత్రం జపం చేసుకుని ఆపుదాం ఇవాళ క్లాస్. కానీ ఆ గాయత్రి మంత్రాన్ని చేస్తున్నప్పుడు ఆవు స్వరూపం తెలుసుకోండి. మీరు ఊహించండి, ఆ ఆవు స్వరూపము గాయత్రి మంత్ర శక్తిని వర్ధన చేస్తుంది. దాన్ని గోవర్ధనము అంటాం. గో అంటే వాత్ అని కూడా అర్థం ఉంది. దాని ప్రకారము గోవర్ధనం చేసుకుంటూ చేయండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం